Nem átom a vagyarára. ప్రతి వ్యక్తికి జన్మించే జన్మ ఉంటుంది, మరణించే జన్మ ఉంటుంది. ఇప్పుడు మనకి జన్మించే జన్మ తెలిసింది, ఇంకా మరణించే జన్మ తెలియలేదు. జన్మ మరణంతో ముగుస్తుంది, మరణం తిరిగి పునర్జన్మతో ప్రారంభమవుతుంది. జన్మించిన వాడు మరణిస్తాడు, మరణించిన వ్యక్తి మళ్ళీ పునర్జన్మకి ప్రయాణం చేస్తాడు. దీన్నే సంసారం అంటూ ఇంటిలో ఉన్న వ్యక్తులు కాదు, జన్మించడం మరణించడం, మరణించడం జన్మించడం, ఈ చక్రాన్నే మన పెద్దలు సంసారం అని పిలుస్తారు. బ్రహ్మ మహర్షి గారికి 1912 సంవత్సరంలో ఆయన విరూపాక్ష గుహలో ఉండగా జన్మదినం చేశారు. ఆయన ఏం చెప్పారంటే, జన్మదినం అవసరం లేదని చెప్పారు. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. ఇంకా పుట్టింది శరీరం, మరణించేది శరీరం. దేహం పుడుతుంది, దేహం పెరుగుతుంది, దేహం మరణిస్తుంది. ఈ పుట్టుక, ముసలితనము, చావు కేవలము శరీరానికి మాత్రమే. శరీరము నాది, దేహము నాది, ఈ శవం నాది అని మనం అనుకుంటున్నాం. అంటే ఈ దేహము నాదని ఎవరు అంటున్నారు? నేను అంటున్నాను. ఈ దేహము నా, ఈ దేహము నేనని దేహం అనటం లేదు. దేహము నాది అని ఈ దేహము లోపల ఉన్న మనస్సు అంటాం. నేనని దేహం అనదు. మనస్సు నేను, నేనని మనస్సు అంటుంది. ఆ నేను అనే తలంపు వచ్చిన తర్వాత ఈ దేహము, లోకము, దేవుడు, జన్మ, పునర్జన్మ అన్ని తలంపులు వస్తున్నాయి. ఆ నేననే తలంపు వచ్చిన తర్వాత, ఆ నేననే తలంపు వచ్చిన తర్వాత ఈ దేహము మనది, ఈ దేహము నాది అనే తలంపు కూడా తెలుస్తుంది మనకి. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ప్రతి వాళ్ళకి నేననే తలంపు ఉండగలవు. అంటే కనీసం శరీరం పుట్టిన రోజున ఈ నేననే తలంపు నీ లోపలే ఉదయిస్తుంది. నేననే తలంపుకి సోర్స్ లోపల ఉంది కానీ బయట లేదు. ఆ నేననే తలంపు నీ లోపల ఎక్కడో పుట్టి వస్తుంది నీ శిరస్సులోకి. ఈ నేననే తలంపు నీ లోపలే పుడుతుంది. ఆ నేననే తలంపు ఎక్కడ ఉదయిస్తుందో విచారణ చేసి కనీసం 360 రోజులు నీ విచారణ చేయలేకపోయినా, నీ దేహం జన్మించిన రోజైనా, నీ దేహం పుట్టిన రోజైనా, ఆ నేనిన తలంపు ఎక్కడ పుడతాండి, ఎక్కడ ఉదయిస్తాండి, ఎక్కడ ఉదయించి ఎక్కడ విజృంభిస్తాండి అని ఆ నేనిన తలంపును ఉపసంహరించి ఉపసంహరించి ఉపసంహరించి, అంటే నేను అనే ప్రశ్న వేసుకోవటం వల్ల మనస్సుకు నిగ్రహం కలుగుతుంది, మనస్సు అణుగుతుంది. అంటే నేననే ప్రశ్న హురియామై, హురి జిస్సై అనే ప్రశ్న మనస్సుకు అంతర్దృష్టి కలగడానికి ప్రశ్న సహకరిస్తుంది. ఒక రూపాన్ని ధ్యానం చేసినా, ఒక నామాన్ని స్మరించినా, లేదా ఊయామే అనే ప్రశ్న వేసుకున్నా, ఇదంతా మనస్సు యొక్క నిగ్రహానికి, మనస్సు యొక్క పవిత్రతకి సహకరిస్తుంది. ధ్యానం ఉంటే అనే ప్రశ్న వేసుకోవడం భగవంతుడు మన అందరి హృదయాల్లోనే అంతర్యాముగా ఉన్నాడు. మన అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాడు. అక్కడి నుంచే ఎక్కడ చైతన్యమో, ఎక్కడ భూమి, ఎక్కడ మాత్రం సృష్టికి కారణంగా ఏ వస్తువు అయితే ఉందో, ఆ వస్తువు నుంచే నేను అనే మొదటి తరంలో వస్తాను. నేననే మొదటి తరంతో ప్రశ్న చేసుకుని, అది నేను ఎక్కడ, ఎక్కడి నుంచి గురించి వస్తుంది అని ఈ నేను గురించి ప్రశ్న చేసుకుని, దాన్ని ఉపసంహరించి ఉపసంహరించి ఉపసంహరించి, ఆ నేను తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ నేను దాన్ని వెంటాడి వేటాడి, ఆ నేను యొక్క తలంపు దాన్ని నేను తీసుకెళ్తే
నిర్విషయమైనది వ్యావహారిక సత్యాలని కేవలం వికారములు మాత్రమే అది నిర్వీకారమైనది. అందుచేత ఓ ఉద్దవా, నీ శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ నీ భూమి మీద ఉన్నటువంటి సజ్జనులతోటి సహవాసం చేసి, మహర్షులతోటి మహాత్ములతోటి సహవాసం చేసి, పుణ్యక్షేత్రాలు దర్శించి హరిని పరమాత్మని ఇస్తూ నీ కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే శుద్ధమైన సత్యమో, ఏదైతే నిర్విషయమైన సత్యమో, ఏ సత్యమును తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసిందంటూ నీకేమి నిగలదు. అటువంటి సత్యాన్ని తెలిసి నీ శ్వాస జీవితంపై ఖర్చు పెట్టి అటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు తరిస్తావు, స్మరించు తరించు, ఆ రకంగా జీవించమని పరమాత్మతో చివరి రోజుల్లో ఒక్కోటి చెప్పినటువంటి సమాధానం ఇది. ఇక్కడ రమణ మహర్షి గారు ఏం చెబుతున్నారంటే, నువ్వు ఆత్మజ్ఞానం సముపార్జన చేయకుండా, సత్యాన్ని సముపార్జించకుండా, నీ హృదయంలోనటువంటి మరణలేని వస్తువును, అమృత వస్తువును ఆయుధంలోకి తెచ్చుకోకుండా నీ శరీరాన్ని విడిచిపెడితే నీ జీవితంలో అపూర్ణమైనటువంటి నష్టం పొందుతావు. ఆ నష్టాన్ని మనం పిలిచి చెప్పే ఈ సత్యం గురించి శల్లి మాటలు చెప్పాలంటే ట్రూత్ ఇది బ్యూటీ బ్యూటీ ఇది ట్రూత్. ఈ ట్రూత్ శల్యం చెప్పిన ట్రూత్ వ్యవహారిక సత్యం కాదు. నిజమైన సౌందర్యం చర్మంలో లేదు, నిజమైనటువంటి సౌందర్యం మన హృదయంలోనే ఉంది. ఆ సౌందర్యం పెర్మనెంట్గా హృదయంలో ఉన్న సుఖం పెర్మనెంట్గా ఉంటుంది. హృదయంలో ఉన్న సౌందర్యం పెర్మనెంట్గా ఉంటుంది. హృదయంలో ఉన్న శాంతి పెర్మనెంట్గా ఉంటుంది. అంచేది ఈ వేళ పచ్చగా ఉండేటువంటి పిల్లల విషయాన్ని కాలేజీలో నువ్వు గ్రహించవలసింది తిరిగి చెప్పింది. నువ్వు నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని నువ్వు తెలుసుకునే వరకు నీ కళ్ళ కాగ్నిజంతో లేవని అనుకుంటా ఉంటావు. నీ హృదయంలో నా నిజాన్ని తెలుసుకోవడానికి పరమేశ్వరు నీకు నీ దేహాన్ని ఇచ్చాడు అంటే ఆ నిజాన్ని తెలుసుకోకుండా నీ దేహం స్పర్శనైతే నువ్వు చాలా నష్టపోతావు, మరి ఇటువంటి శవాన్ని ఎన్నో వయ్యవలసి ఉంటుంది అని చెబుతూ అన్నిటికంటే నీ హృదయంలో వ్యాధనిస్తుంది, నీ హృదయంలో సౌందర్యం ఉంది, నీ హృదయంలో శాంతి ఉంది. ఆ శని హృదయానికి, నీ చనిపోతున్నటువంటి దేహానికి, నీ మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలకి విషమంతయం కూడా సంబంధం లేదు. నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక హృదయానికి, నీ శరీరానికి విషమంతయం, నీ అంతా చనిపోవడంతో కూడా సంబంధం లేదు. అప్పుడు శని చెప్పింది ఏంటంటే, సీక్ ద ట్రూత్, నాట్ ద ట్రూత్, విన్ ద ట్రూత్ ఎవ్రీడే. ట్రూత్ ఈజ్ ఎ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ఎ ట్రూత్. సీక్ ద ట్రూత్, నో ద ట్రూత్, విన్ ద ట్రూత్ ఎవ్రీడే. ట్రూత్ ఈజ్ ఎ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ఎ ట్రూత్. దేహమన్నా లేకపోయినా లోకం కనిపిస్తున్నా, లోకం కనిపించకపోయినా దేహముతోటి, లోకముతోటి, లేకపోతే హృదయంలో ఉన్న కంట్రోలర్తో కూడా ఏమి సంబంధం లేకుండా స్వతంత్రముగా ఉండే వస్తువు ఒకటి సత్యమైనది. ఏది సత్యమైన వస్తువు అదే స్వతంత్రమైనది. ఏదైతే సత్యమైన వస్తువు కాదు అది స్వతంత్రమైనది కానే కాదు. అందుచేత నిజమైన సుఖం ఎక్కడుందంటే మీ హృదయంలో ఉంది. మీ తెలుగు తప్పుతున్న వలన, మీ అజ్ఞానం వలన, మీకు వివేకం లేకపోవటం వలన లోకంలో ఎక్కడో ఏదో సుఖం ఉందని జన్మ జన్మల నుంచి తిరుగుతున్నావు. కానీ నువ్వు అన్వేషించే సుఖం, నువ్వు ఏ శాంతినైతే నీ కావాలని కోరుకుంటున్నావు, ఆ శాంతి నీకు వేరేగా లేదు. నీ హృదయంలోనే ఉంది. ఎక్కడ సుఖం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ చావులేని వస్తువు ఉందో అక్కడికి తీసుకెళ్ళి నీ మనస్సును చేర్చు. నీ మనస్సును చేర్చే తన మనస్సు తన మూలాన్నది సూచన వెంటనే నశిస్తుంది. మనస్సు తన మూలాన్ని తన సోర్సును సూచన వెంటనే నశిస్తుంది. అక్కడ నీకు చావులేని వస్తువు నీకు తెలుస్తుంది. జీవితం అంగీకరింపులే, పుట్టిక తలంపు, శరీరమ తలంపు, నీ సంతోషమ తలంపు, నీ దుఃఖము తలంపు, నీ మరణము తలంపు, నీ లాప్స్ డౌన్స్ తలంపు, అన్ని తలంపులే. తలంపు ఏదైతే తలంపు కాదో అది దేవుడై ఉన్నాడు. దైవంలో భగవంతుడికి నిర్వచనం చెప్పారు, అయాం దటయాం, నేను ఉన్నాను అనేది మటుకి తలంపు కాదు. నేను ఉన్నాను, మీ గగనగ్రహం ఉన్నారు, కానీ అక్కడ తలంపులు లేవు. తలంపులు లేకపోయినా మీరు ఉన్నారు. అక్కడ చావుకు సంబంధించిన, పుట్టికి సంబంధించిన తలంపులు మీకు లేవు. గగనగ్రహంలో నేను లేనని ఎవరు చెప్పరు, కానీ అక్కడ తలంపులు లేవు. కానీ మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉన్నారు. ఆ గారయుద్ధంలో మీరు సుఖంగా ఉన్నారు, కానీ మీరు ఉన్నట్టు మీకు తెలియటం లేదు. గారయుద్ధంలో మీరందరూ సుఖముగా ఉన్నట్టు సుప్రీంకోర్టు తెలియటం లేదు. జగన్ వ్యవస్థలో ఉన్నట్టు తెలుస్తున్నది కానీ సుఖం లేదని, జగన్ వ్యవస్థలో ఎన్నిక ఉంది సుఖము లేదు, గాన నిద్రలో సుఖమైన ఎన్నిక లేదు, ఇదమ్మ చోట అది లేదు, అదమ్మ చోట ఇది లేదు అంటే జాగ్రత్త వ్యవస్థలో ఉన్న ఎరుక గాన నిద్రలో ఉన్న సుఖము సరిమైతేనేసిగా ఒకేసారి మీరు అనుభవానికి తెచ్చుకుంటే అదే మోక్షము, అదే పర్మనెంట్ పీస్, పర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ పీస్. అప్పుడు మీకు దేహం ఉన్నా దేహం లేకపోయినా లోకం కనిపిస్తున్నా లోకం కనిపించకపోయినా మీ ఎగ్జిస్టెన్స్కి బంధము ఉండదు. ఆ పరిస్థితిని పొందడానికి ఎంతో పుణ్యగ్రహం ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మహాత్ములతో సాంగత్యం ఉండాలి, మహర్షులతో సాంగత్యం ఉండాలి. అది ఎంత పుణ్యకర్మలు చెయ్యాలి, వాక్కు శుద్ధి ఉండాలి, బుద్ధి శుద్ధి అవ్వాలి. బుద్ధి శుద్ధి అయితేనే కానీ మన మనసుకి అంతర్దృష్టి కలగదు, బుద్ధి సూక్ష్మం అవ్వాలి, బుద్ధి శుద్ధి అవ్వాలి. అంటే పరమేశ్వరుడు ఇస్తున్న పనులు మనం చేస్తూ ఎలాంటి పరమేశ్వరుని స్మరిస్తూ ఉంటే మనం ఎటువంటి బుద్ధి ఇస్తే మనం బాగుపడతాము, అటువంటి బుద్ధిని పరమేశ్వరుడు మనకి ఇస్తాడు, ప్రసాదిస్తాడు. నిరంతరము ఈశ్వరుని స్మరించగా 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 ఆయన తెలుసుకునే బుద్ధి ఆయనే మనకు ప్రసాదిస్తాడు. అది అందుచేత ఈ నేనెవరైన విచారణ మీరు 365 రోజులు నేను చేయకపోయినా పుట్టినరోజు మీరు పాయసం వేసుకుని పాయసం నోట్లో వేసుకుని కొత్త జట్టులో దొడుక్కుని నెలలో దండ వేసుకుని ఇలా కాలక్షేపం చేయకండి, ఏకాంతంగా ఉండండి, ఏకాంత వాసంలో ఉండి మీ విచారణ తీసుకోండి. ఎంత ఎంత విచారణ చేస్తే అంత లాభం మీరు పొందుతారు. మీతో ఈ పబ్లిసిటీ వల్ల అడ్వర్టైజ్మెంట్ వల్ల రామతాంతమందికి రాదు. ఇంకే మనం శ్మశానానికి వెళ్ళినప్పుడు మనకి కూడా రేపు 1000 మంది వచ్చినంత మాత్రం కదా మనం మోక్షాన్ని గెలవడం ఎక్కడ లేదు. అయితే ఫోన్ ఇది కాదు అయ్యా, నువ్వు పొందవలసిన లోపల ఉండే బయట పాపులారిటీ కాదు, ఈ పబ్లిసిటీ కాదు, టాంటమ్ కాదు, 2-3 నిమిషాలు టాంటమ్, 4 నిమిషాలు టాంటమ్ టాంటమ్ అక్కర్లేదు. అంటే మీ శరీరం పుట్టినరోజైనా ఇంకే కొత్త బట్టలు కొడుకుని జరగడం కాదు. అయితే ఆ రోజు నన్ను ఏకాంతంగా ఉండి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నాకే దేహానికి సంబంధం ఏంటి, నాకే దేహానికి లోకానికి సంబంధం ఏంటి, నా దేహం నాకు ముందు కూడా ఈ లోకం ఉంది, నా దేహం మరణించిన తర్వాత కూడా ఈ లోకం ఉంటుంది, ఈ దేహం నాకు ఎందుకు వచ్చింది, ఈ దేహానికి లోకం సంబంధం ఏమిటి అని ఆ నేనుగా మీకు ఎక్కడి నుంచి ఉదయించి వస్తాను. ఈ నేననే తలంపు వచ్చిన తర్వాత మిగతా వస్తున్నాను, కానీ నేననే తలంపు నాకు ముందు ఏదీ లేదు కదా. అంటే నేను వచ్చిన తర్వాత నేననే తలంపు ఎంతమో నేననే తలంపు కల్పించే ఈ విషయాలు కూడా అంతే నిజం. అందుచేత నేననే తలంపు అడిగినటువంటి కల్పించిన విషయాలు కూడా అడిగిపోతాయి. అందుచేత నువ్వు కనీసం నీ శరీరం జన్మించిన రోజైనా నువ్వు రోజున ఆ రోజుని విచారణ చెయ్యి. ఆ రోజు నువ్వు వెళ్ళవలసిన సినిమాలు కలగటం, టీవీలు చూడటం కాదు, అదే పరమాన్నం వండికి తినటం కాదు అయ్యా. ఆ రోజుని విచారణ చెయ్యాలి, ఎంక్వైరీ చెయ్యాలి, ఈశ్వరుని ప్రార్థించాలి, అది నువ్వు చేయవలసిన పనయ్యి. అంచేది నువ్వు అలా చేస్తే కనీసం ఒక్కరోజైనా చేస్తే నెమ్మదిగా నీకు అలవాటు అవుతుంది అయ్యా. ఆ ఒక్కరోజైనా దేహం ఈ భూమి మీదకి వచ్చిన రోజు నేను విచారణ చెయ్యాలి, ఆ నేను యొక్క మూలాన్ని నువ్వు తెలుసుకోవాలి. నేను యొక్క తలంపు యొక్క మూలం నీకు తెలిస్తే అంతా తెలియబడుతుంది నీకు. అది తెలియకపోతే ఏదీ తెలియబడదు. ఒకవేళ నాకు అది తెలుసు ఇది తెలుసు అంటే అది లెర్నడ్ ఇగ్నోరెన్స్ అన్నారాయన. మనస్సు యొక్క మూలం తెలుసుకోకుండా నాకు అది తెలుసు ఇది తెలుసు అంటే అది లెర్నడ్ ఇగ్నోరెన్స్ అని చెప్పారు. నాకు అది తెలుసునని చెప్పేది కూడా ఒక తలంపే, నాకు అది తెలియదు అని చెప్పేది కూడా ఒక తలంపే. ఈ రెండు ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవే. అంటే మనస్సును ఓవర్కమ్ చేస్తేనే కానీ నీకు సత్యము తెలియదు, నీకు సత్యము తెలియదు అని చెబుతూ ఏం చెప్తున్నారంటే, నిప్పుని పొగ మరుగుపరుస్తుంది. నిప్పు ఉన్నప్పటికీ అది పొగ మరుగుపరుస్తుంది మనకి. ఈ లోపల చైతన్యం ఉంది, ఈ లోపల కాంతి ఉంది, ఈ లోపల శాంతి ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు పొందవలసింది కూడా నీ హృదయంలో ఉంది. అదే కాదు అయ్యా, నీవు పొందవలసింది అది నీవై ఉన్నావు.
నువ్వేదైతే తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది నీవై ఉన్నావయ్యా, అది నీ హృదయంలో ఉంది. నిప్పుని కనపడకుండా పగే విధంగా అయితే చేస్తుందో, నీ నామరూపాలు సన్నడి నేను ప్రపంచం మరుగుపరుస్తాను. నీ హృదయంలో సత్యము లేదు అనుకోకు, నీ హృదయంలో సత్యం ఉంది. చావు లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. అయితే నీ దేహ వాసన, శాస్త్ర వాసన, లోక వాసన, రూప చింతన, నామ చింతన, దేహ బుద్ధి, నామ బుద్ధి, ఇవన్నీ నీ లోపలన్న వస్తువుని కనపడకుండా చేస్తున్నాయి. నీ అలవాట్ల యొక్క వేగంలోంచి, నీ తలుపుల యొక్క వేగంలోంచి, నీ లోపబుద్ధిలోంచి, నామబుద్ధిలోంచి నువ్వు బయటకు వచ్చిన మరుక్షణంలో తలుక్కుని నీ హృదయంలో ఉన్న సత్యం నీకు మెరుస్తుంది. నీ హృదయంలో ఉన్న సత్యము నీకు సాక్షాత్కరిస్తుంది. ఎలా సాక్షాత్కరిస్తుందంటే, ఈ దేహం ఇప్పుడు నేనుగా నీకు ఎలా తెలుస్తుందో అదేవిధంగా నీకు దేహబుద్ధి నశించిన మరుక్షణంలో నీకు ఆత్మబుద్ధి వ్యక్తమవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే, సూర్యుడు ఉదయించిన వెంటనే 4 గంటలకు 5 గంటలకు వెలుగు రాదు. సూర్యుడు ఉదయించిన వెంటనే వెలుగు వస్తుంది. అదేవిధంగా నీ దేహ బుద్ధి నశించిన వెంటనే నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. అదేం టైం తీసుకోదు. అంటే నీకు నీకు శవబుద్ధిని ఎంతకాలం అయితే నువ్వు త్యాగం చేయలేవో అంతకాలం నీకు శివబుద్ధి కలగదు. శవబుద్ధిని త్యాగం చేసిన రోజునే నీకు శివబుద్ధి కలుగుతుంది. అంటే నీకు ఏది అడ్డొస్తుందో, నువ్వు బ్రహ్మానుభవం పొందడం కోసం, బ్రాహ్మ్యస్థితిని పొందడం కోసం ఏ విషయాలైతే అడ్డొస్తున్నాయో, నీకు ఏ అలవాట్లు అయితే అడ్డొస్తున్నాయో వాటిని తెలుసుకుని వాటిని రిమూవ్ చేయటానికి, అలవాట్లని, ఆ తలంపుల్ని, ఆ వాసనని, ఆ సంస్కారాల్ని విడిపించుకోవటానికి నువ్వు చేసే ప్రయత్నమే సాధన. నీకు బ్రాహ్మ్యస్థితిని పొందటానికి ఏ అలవాట్లు అయితే నీకు అడ్డొస్తున్నాయో అలవాట్లు తొలగించుకోవటానికే నువ్వు చేసే సాధన యొక్క ప్రయోజనం అదే. అందరి హృదయంలోనే బ్రహ్మము సిద్ధముగా ఉన్నది. అందరి హృదయాలు తెలుసున్నా తెలియకపోయినా అందరి హృదయాల్లో బ్రహ్మము సిద్ధముగా ఉన్నది. తెలిసిన వారు సుఖి అవుతాడు, తెలియని వాడి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. అనేసి తెలిసిన వాడు సుఖపడతాడు, తెలియని వాడిని ఆజన్మ కాజన్మ వాడి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. భగవంతుడి గురించి ఋగ్వేదం ఎలా చెప్పిందంటే, గాడ్ ఈజ్ ది కాన్షియస్నెస్. గాడ్ ఋగ్వేదంలో చెప్పిన మాట, గాడ్ ఈజ్ ది కాన్షియస్నెస్. గాడ్ ఈజ్ ది కాన్షియస్నెస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ, ఇండిపెండెంట్ ఆఫ్ ది వరల్డ్. దేహంతోటి సంబంధం లేకుండా, లోకముతోటి సంబంధం లేకుండా, చావు పుట్టుకలతోటి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండే చైతన్యమే దేవుడు. కాన్షియస్నెస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ, ఇండిపెండెంట్ ఆఫ్ ది వరల్డ్, ఇండిపెండెంట్ ఆఫ్ ది గాడ్ ఆల్సో. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, మనవు కల్పితములు. నీకు నేననే తరం పూరయించిన తరువాత జగత్తు కనిపిస్తుంది, నీ దేహము కనిపిస్తుంది, లోకము కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తున్నాడు. ఇవన్నీ మనవు కల్పితములు. అయితే నీ దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, నీ చావు ఎంత నిజమో, పునర్జన్మ ఎంత నిజమో, అంతవరకు దేవుడు నిజమే. అంటే ఈ దేహము లోపలున్న నేను నువ్వు ఎంత నిజమనుకుంటున్నామో పరమేశ్వరుడు కూడా అంతవరకు నిజమే. నీ కంట్రోల్ అంతవరకు నిజమే. అయితే అది కూడా అబ్సల్యూట్ ట్రూత్ కాదు, కేవలము పార్షియల్ ట్రూత్ మాత్రమే. అంటే అబ్సల్యూట్ ట్రూత్ ఏంటంటే, అది నీ హృదయంలో ఉంది. అది నువ్వు ఈగో సెన్సెస్ త్యాగం చేయకుండా, బాడీ బౌండరీని విడిచిపెట్టకుండా, లోప ఇన్ఫీరియర్ అయ్యి నువ్వు తొలగించుకోలేకపోతే, లోప ఇన్ఫీరియర్ని కనుక రిమూవ్ చేసుకోలేకపోతే, రిమూవ్ చేసుకోలేకపోతే, కేవలం బయట చేసే ఆరాధన వల్ల నీకు భగవంతుడు దర్శనం ఇవ్వచ్చు, ఆయన ఏదో వరాలు ఇవ్వచ్చు, ఆ వరాలు నువ్వు పొందొచ్చు, ఆయన్ని అనుభవించవచ్చు. ఇవన్నీ పాక్షిక సత్యాలే, కానీ పారమార్థిక సత్యము కాదు. నీకు దాంట్లో కూడా లేదు, కానీ నువ్వు ఉన్నావు. అదే ట్రూత్, అదే అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ ట్రూత్, అది లాస్ట్ వర్డ్. ఎందుకంటే గాఢ నిద్రలోనే లేనేవో చెప్పడం అదే నీవు. కానీ దానికి సంబంధించిన అనుభవం నీకు లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఆ అనుభవాన్ని తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు రియలైజేషన్ పొందుతావు, ఆ ట్రూతాలకు రియలైజేషన్ పొందుతావు. అది నీ చివరి జన్మ. అప్పటి తర్వాత నువ్వు పునర్జన్మకి వెళ్ళి శవాలను మొలవలసినటువంటి పని నీకు లేనేలేదు. పరమేశ్వరుడు ఎందుకు చెప్పాడంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత, అహం ఆదిశ్యం అజ్యంత భూతానామంత ఏవచ. పరమేశ్వరుడు చెప్పాడు, ఎవరికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళే దీనికి పనికొస్తారు. దీనికి అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత,
అందరి హృదయాలు దీని చైతన్యమగా ఉన్నానని ఈశ్వరుడు చెప్పాడు. ఆ ఈశ్వరుని ఎవడైతే నిరంతరము ధ్యానం చేస్తున్నాడో, లోపలంలో చైతన్య రూపంలో ఆత్మరూపమైన పరమాత్మ నిరంతరము ఎవడైతే ధ్యానము చేస్తున్నాడో వాడు ఉత్తమమైన అధికారి. నూటికి 100 మార్కులు సరిపోయి ఆ డిజర్వ్ అయిన వాడికి ఇది చెప్పాడు. అంటే ఉత్తమ విద్యార్థులు చేయమని చెప్పాడు, ఉత్తమ సాధకులు చేయమని చెప్పాడంటే నీ హృదయంలో ఉన్న చైతన్యాన్ని పరమాత్మ హృదయంలో ఆత్మగా ఉన్నాడు, ఆత్మని ధ్యానము చెయ్యండి, ధ్యానం ఏదైతే మీరు ధ్యానము చేస్తున్నారో అదే మీరు అవుతారు అని పరమాత్మ గీతలో చెప్పాడు. కేవలం ఇది ఉత్తమ అధికారికి మాత్రమే, ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి మాత్రమే, అయితే సెకండ్ క్లాస్ స్టూడెంట్స్, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ మరి వాళ్ళు మోక్షం పొందక్కర్లేదా అంటే అప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే అహమాత్మ కూడా సర్వభూతాశయ స్థిత అనే వాక్యానికి అందరి హృదయాల్లో నేను ఎలా ఉన్నానంటే స్థిరంగా ఉన్నాను. నా సీట్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? వైకుంఠంలో కైలాసంలో నా సీట్ లేదు, దేవకోటి యొక్క హృదయాల్లో నేను సీట్, నా సీట్ అక్కడే ఉంది అని చెప్పాడు. దాన్ని నువ్వు ధ్యానం చేస్తే దాన్ని పొందుతావు. అయితే దానికి రూపం లేదు, దానికి నామం లేదు, అది నీకు కళ్ళకు కనిపించేది కాదు, నీ మైండ్కి అందదు, నీ మాటకు అందదు. అయితే లేదంటే ఉండి, ఆ రూపం లేని వస్తువుని, నామం లేని వస్తువుని, ఆ స్వతంత్రమైన వస్తువుని, ఒక ఫారం లెస్, నేమ్ లెస్, యాక్షన్ లెస్ ఆ వస్తువుని కనుక నువ్వు ధ్యానం చేయగలిగితే చెయ్యి. డైరెక్ట్ పాత్రను డైరెక్ట్ పాత్ర అలా వెళ్ళిపోను. ఆ అర్హత నీకు లేదా? డైరెక్ట్గా చైతన్యాన్ని ధ్యానం చేసే అర్హత నీకు లేదా? అప్పుడు మేనిఫెస్టెడ్ దాన్ని నువ్వు ధ్యానం చేయి. అయ్యాం రామ, అయ్యాం కృష్ణ, అయ్యాం శివ, అయ్యాం కుమార అని చెప్పి కుమారస్వామి నేను, రాముడు నేను, శంకరుడు నేను, ఇలా రకరకాలుగా చెప్పాడు. అందులో మేనిఫెస్టెడ్ గాడ్, మేనిఫెస్టెడ్ గాడ్స్ అనేక పేర్లు చెప్పాడు కృష్ణుడు. ఆ ఆత్మని కనుక నువ్వు ధ్యానం చేయలేకపోతే, అంటే ఇతర చింతలు లేకుండా నిరంతరం ఎవడైతే ఆత్మని చింతిస్తున్నాడో, ఎవడైతే ఉన్న వస్తువును ఉన్నట్టుగా ఎవడైతే చింతిస్తున్నాడో వాడిదే శరణాగతి పొందినట్టు, వాడిదే కంప్లీటెస్ట్ సరెండర్. అందుచేత నువ్వు ఆత్మని చింతన చేయలేకపోతే రాముణ్ణి కానీ, కృష్ణుని కానీ, శంకరుని కానీ, కుమారస్వామిని కానీ మేనిఫెస్టెడ్ గాడ్స్లో ఎవరిని అతను ధ్యానం చేసి నువ్వు తరించు, వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఉత్తమ విద్యార్థులకి, వాళ్ళకి, యోగ్యత ఉన్న వాళ్ళకి అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత చిష్టం వేసి కూర్చున్నటువంటి ఇప్పుడు ఫార్ములెస్ నేమ్ లెస్ అయితే అంత మాత్రం చేత వాడు లేడని అనుకోవద్దు. నీ మాటకి అందగడు, నీ చేతకు కూడా అందడు, నీ మనస్సుకి అందడు. అందడం లేదు కాబట్టి లేడు అని అనుకోవద్దు అయ్యా. వాడు అనుభవిక వైద్యం, నీ ఎక్స్పీరియన్స్కి అందుతాడు, నీ ఎక్స్పీరియన్స్కి అందుతాడు అయ్యా. వాడు అనుభవిక వైద్యం అంటే లేడు లేడు అనుకోవద్దు. చాలా మంది అనుకుంటున్నావు లేడు లేడని. దానికి కారణం ఏంటంటే నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నప్పటికీ ఆ ఉన్నాడు 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 అన్నవాడు ఒకళ్ళు లేడేమో లేడేమో అని డౌటింగ్ తామస్సులు మనలో చాలా మంది ఉన్నారు. అది డౌటింగ్ తామస్సులకి ఇది అందదు. నీ హృదయంలో ఉన్న వస్తువు ఉందో లేదో అని డౌట్ నీకు ఎందుకు వస్తానంటే నీ అలవాటు యొక్క వేగం, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్, ఫోర్స్ ఆఫ్ థాట్స్, ఫోర్స్ ఆఫ్ వాసనాస్, ఫోర్స్ ఆఫ్ టెండెన్సీ, నీ టెండెన్సీస్ యొక్క ఫోర్స్ వల్లే నీకు అది వస్తువు లేదేమో లేదేమో అనిపిస్తాను. కానీ లేకపోవటం వల్ల మాత్రం కాదు. భౌతిక విషయాల్లో కానీ పారమార్థిక విషయాల్లో కానీ మీరు సక్సెస్ అవ్వాలంటే 3 విషయాలు చెప్పాయన. 1 స్వప్రయత్నం, 2 కాల పరిపక్వం, 3 ఈశ్వర కటాక్షం. ఈ 3 ఉండకపోతే భౌతిక విషయాలు కూడా మీరు సాధించలేరు, పారమార్థిక విషయానికి ఇంకా చెప్పవలసిన పని లేదు. 1 మేక్ ఎఫర్ట్, మీరు చేయవలసిన కృషి చేయండి, మీరు చేయవలసిన ప్రయత్నం చేయండి, ఆ చేసేది కూడా క్వైట్గా చేయండి, కూల్గా చేయండి, కామ్గా చేయండి. అది మీరు, అది మీకు భగవంతుడికి సంబంధం కానీ లోకానికి మీకు సంబంధం కాదు. మీకు మోక్షాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు, కానీ లోకం ఇవ్వదు మీకు. మీకు లోకంలో గౌరవం ఉంటే 10 అదనంగా మీకు శ్మశానానికి వస్తారు. అంతకంటే మీకు ఈ ఊరేగింపుడే కానీ అసలు సొమ్మ అవుతుంది మనకి చివరకు. ఈ లోకంలో ఊరేగింపులు మిగిలితే మనకి అడ్వర్టైజ్మెంట్ కావాల్సింటే అసలు సొమ్మ అవుతుంది, అది చూసుకోండి మీరు. అంచేది మీరు ఏం చేయాలంటే ఈ స్వప్రయత్నం, మీరు చేయగలిగిన ప్రయత్నం మీరు చేయండి. రమణ మహర్షి ఏం చెప్పారంటే మీరు చేయండి, మీరు కృషి చేయగా చేయగా మీరు చేస్తున్న కృషి కృప కింద మారిపోతుంది, మీరు చేస్తున్న కృషి కృప కింద మారిపోతుంది. మీరు చేయవలసింది కృషి, ఆయన ఇవ్వవలసింది కృప. అంటే మీరు చేయవలసిన కృషి చేయకుండా ఆయన కృప కావాలి, ఆయన కృప కావాలనుకుంటున్నాం మనం. అది కాదు, మేక్ ఎఫర్ట్. మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. అంటే అది నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చెయ్యవయ్యా, అసలు ప్రయత్నం లేకుండా ఉండకు. ఎంతో కొంత ప్రయత్నం చెయ్యి, చేస్తా అంటే ప్రయత్నం అనేది ఉంపు పెట్టుకుని నన్ను అనుగ్రహిస్తాడు ఈశ్వరుడు. ఇది మీరు ఇక్కడ గ్రహించి ఎంతో కొంత చెయ్యండి.
మీరు చేయగలిగిందేదో చేయండి. మీరు బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ మీరు చేయలేని ఎలాగా చేయలేరు. మీరు చేయగలిగిందేదో చేయండి అయ్యా. మీకు ఎఫర్ట్ ప్రయత్నం చేయండి. చేయగా చేయగా రాదు రాదు అనుకోకుండా కాలం కలిసి వస్తుంది. నీకు కాలం కలిసి వస్తుంది. ఎప్పుడైతే కాలం కలిసి వచ్చిందో అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహాన్ని మీరు అర్హులవుతారు. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం ఈ మూడు ఎప్పుడైతే కలిసినాయో మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. భౌతికమైన పనులే కాదు మోక్షం కూడా వచ్చేస్తుంది నీకు. అడుగకిచ్చడు నీవు అకలంకమది కీర్తి ఆనిషేక భూము అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు అడిగిన వాళ్ళకి అడిగిందే ఇస్తాడటండి, అడగని వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తారటండి. మనం ఏం చేస్తామంటే అడగకపోతే ఎప్పుడేమో కంగారు పడతాం. డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. డిజైర్ వల్ల మీకు స్ట్రెంగ్త్ వస్తుంది అనుకోకుండా ఉపాసన వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది. ఈశ్వరుని రిమెంబరెన్స్లో పెట్టుకుంటే స్ట్రెంగ్త్ వస్తుంది, కానీ కోరిక వల్ల స్ట్రెంగ్త్ రాదు. డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. ఉపాసన చేస్తే భగవంతుని నిరంతరం మీ స్మరణలో పెట్టుకుంటే, రిమెంబరెన్స్లో ఈశ్వరుని పెట్టుకుంటే అప్పుడు మీకు ప్యూరిటీ వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, ప్రవీణత వస్తుంది, కవిత్వత వస్తుంది, అంతర్దృష్టి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, చిటారు కొమ్మ తిడతారు, మీరందరూ మోక్ష సుఖాన్ని పొందుతారు. ఇందులో సందేహం లేదు. ఇది మ్యాథమెటికల్ యాక్యురసీ. ఎందుకు ఆ పురాణంలో ఉంది ఈ పురాణంలో ఉందని ఎంగిలి మొక్కలు చెప్పే అలవాట్లు రమణ మహర్షికి లేదు. ఆయన అనుభవాన్ని తీసి చెబుతారు. ఇందులో ఇమిటేషన్ ఏమి కూడా లేదు. ఆయన అనుభవాన్ని తీసే పంచిపెట్టడం, ఆయన అనుభవాన్ని తీసి పంచిపెడుతున్నారు. ఇక్కడ ఆ శాస్త్రంలో ఇలా ఉంది, ఈ శాస్త్రంలో ఇలా ఉంది అని చెప్పే అలవాటే ఆయనకి లేదు. ఆయన అనుభవాన్ని తీసే చెబుతారు. మాయ మనకు దారి ఇస్తేనే కానీ భగవంతుని పొందలేము మనం. మాయ చేతిలో మనం ఉన్నాం, భగవంతుడి చేతిలో మాయ ఉంది. అయ్యో ఈ జీవుడు కొంచెం దారిపోయి ఈ భగవంతుడి చెబితే మాయ మనకి ధరిస్తుంది, కానీ మనం తప్పుకోమంటే తప్పుకోలేదు. మనం ఎవరింటికే వెళితే ఆడింటికారు కుక్క మురుగుతున్నాం మనం చూసి. మనం తప్పుకోమంటే కుక్క తప్పుకో, యజమాని తప్పుకోమంటే తప్పుకుంటుంది తప్పుకుంటుంది. అలా పోయి మాయ కూడా కుక్క లాంటిది. అంటే మనం చెబితే ఆ కుక్క తప్పుకో, ఆ కుక్కకి యజమాని ఎవరో ఆ యజమాని చెబితే కుక్క పక్కకు గడుతుంది. అలాంటిదంగా మనం భగవంతుని ఆశ్రయించగా 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 యజమాని యొక్క ఆజ్ఞ వల్ల ఈ మాయ అనే కుక్క మనకు దారిస్తుంది. అప్పుడు మనం ఎంటర్ అవచ్చు మోక్షంలోకి. అయితే భగవంతునికి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి. మన రమణ మహర్షి గారు ఒక మాట అన్నారు, ఎవరికి ఇష్టమైన పనులు వారు చేసుకోవడం గొప్ప కాదు గొప్ప. ఎవరికి ఇష్టమైన పనులు వారు చేసుకోవటం గొప్ప కాదు. ఎవరికి ఇష్టమైన కోరితే వారు తింటాం గొప్ప ఏమి కాదు గొప్ప. నీకు ఇష్టం లేకపోయినా ఒక పని భగవంతుడు చెప్పాడు కాబట్టి చేయటం అది గొప్ప. అంటే నీకు ఇష్టమైన పని మీరు చేయటం గొప్ప కాదు. నీకు ఇష్టం లేకపోయినా భగవంతుడు చెప్పాడు కాబట్టి అది ఇతవు చేసుకుని అది మీ రక్తంలో ఒక భాగంగా కలుపుకుని ఆ మాటని ఆ మాటని మీరు జీర్ణం డైజెస్ట్ చేసుకుని ఆ మాటని డైజెస్ట్ చేసుకుని ఆ మాట దేవుడికి ఎంత గౌరవిస్తారో మాటకు కూడా అంతే గౌరవం ఇచ్చి ఆ వరుడిని, వరుడ్ ఈజ్ గాడ్ అన్నాడు బైబుల్లో. వరుడ్ ఈజ్ గాడ్. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట దేవుడు వేరు కాదు. ఆ మాటను గౌరవిస్తే దేవుని కూడా గౌరవించినట్టే. అంటే శబ్దము కూడా దేవుడై ఉన్నాడు, శబ్దము కూడా దేవుడై ఉన్నాడు. అందుచేత మీరు ఆ శబ్దాన్ని గౌరవించి భగవంతుడు చెప్పాడు కాబట్టి మనం చేస్తే భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవుతాం. మనకి ఇష్టం లేకపోయినా మరి డాక్టర్ గారు చెప్పే ట్యాబ్లెట్స్ మింగమని చెప్తారు మనం. మన ఇష్టం లేకపోతే మింగుతాం, ఎందుకు హెల్త్ కోసం మింగుతాం. అదేవిధంగా నీకు మోక్షం కావాలంటే భగవంతుడు చెప్పినటువంటి మాటలు నీకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాలని నీ అయిష్టాన్ని లైక్స్ని డిజ్లైక్స్ని పక్కన పెట్టి భగవంతుడు ఏదైతే చేయమన్నాడో ఆ పని, అంటే భగవంతుడు ఎలా జీవించమని చెప్పాడో ఆ రకంగా జీవిస్తే నీకు మోక్షం కలుగుతుంది. అంటే భగవంతుణ్ణి ఆరాధించగా 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 ఆయన స్మరించగా 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 ఆయనే ఓ శరీరాన్ని ధరించి ఆకారం లేని దాన్ని పేరులో ఉన్న దాన్ని మనం గుర్తించలేం. అంచేత మన కోసం ఒక గురు రూపం ధరించి వస్తాడు. ఆత్మన్నా గురువు అన్నా దేవుడు అన్నా ఒకటే, ఎన్ని పర్యాయ పదాలు. రమణ మహర్షి గారు రిపీటెడ్ గా ఒక మాట చెప్పారు, లుక్ వికెన్ లుక్ వికెన్ లుక్ వికెన్, ஒட்டு விட்டன் விட்டுட்னு நைன் விட்டுடுறா செய்யி விட்டுடுறா செய்யி விட்டுடுறா செய்யி உபசம்ஹரிஞ்சு 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 எக்கட வரைக்கும் உபசம்ஹரிஞ்சாலி தான மூலம் எக்கட உண்டோ அக்கட வரைக்கும் உபசம்ஹரிஞ்சு உங்களுக்கு தீபன் அவர்கள் உங்களுக்கு தீபன் அவர்கள் ஆ தீபன் அண்டே எக்கடக்கு வெళ్ళాలి ఎంత డీప్కి వెళ్ళాలి ఆ ఆత్మ ముచ్చు ఎంత లోతులో ఉందో అంత వరకు నువ్వు మొలగవలసిందే ఇందులో రాజీ పట్టడానికి అవకాశం లేదు అంటే బయట విడి ఏం చేస్తాడంటే ఆడు శరీరం కాదు బయట ఊరికే శవం కాదు వాడు వాడి శవం కాదు వాడి శరీరంలో ఉన్నప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది శవాన్ని నేను కాదని వాడు ఇంటికి వచ్చాడంటే నీకు గైడ్ చేయడానికి వచ్చాడు ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి గోల్డెన్ సెంటెన్స్ ఇది లోపలన్న చూపుకు మాత్రమే దేవుడు ఎక్కడున్నాడు కనిపిస్తాడు కానీ బాహ్య చూపు ఉన్న వాడికి కనిపించడు లోపల చూపు మట్టికే దేవుడున్న చోటకి దారి చూపిస్తుంది లోపల చూపు దారి చూపిస్తుంది బాహ్య చూపు మట్టికి దారి చూపించడు నువ్వు కోటి జన్మలెక్కిన అంటే రమణ మహర్షి గారు ఈ మాట రిపీటెడ్ గా చెప్పారు అంతర్దృష్టి కలగాలి అంతర్దృష్టి లేకుండా ఆత్మజ్ఞానం కలగే కలగదు ఈ చర్మ దృష్టి ఉన్న వాళ్ళకి ఈ శవబుద్ధి ఉన్న వాళ్ళకి కేవలము దేహం మాత్రమే నిజం ఈ పుట్టికే నిజం ఈ చావు నిజం దేహమే నేను దేహమే ఆత్మ దేహమే సత్యం అంతా దేహమే అనుకున్న వాళ్ళకి కోటి జన్మలు ఎత్తిన సత్య సాక్షాత్కారం కలగనే కలగదు వాళ్ళకి గాడ్ రిలేషన్ లేదు ట్రూత్ రిలేషన్ లేదు ఏది లేదు అలా ప్రవాహంలో ఈ జన్మ మరణ ప్రవాహంలో అటా కొట్టుకు పోతూ ఉండవలసిందేన వయ్యా ఏదో డివైన్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఒక మహాజ్ఞాని ఒక మహాగురువు ఇంటర్ఫీరెన్స్ వల్ల వాడు ఒడ్డుకు రావాలి కానీ లేకపోతే ఆ ప్రవాహంలో కొట్టుకు పోతూ ఉండవలసిందే అంటే నువ్వు ఆత్మవు నువ్వనుకుంటున్నావు అంటే దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు అదే అహంకారం అదే అజ్ఞానం అదే అవిద్య నీకు ఆ రూట్ తాటే అదే అజ్ఞానం రూట్ తాటే నీకు అజ్ఞానం అది కనుక నువ్వు కట్ చేయలేకపోతే ఎన్ని చదువులు చదువుకున్నా ఆ చదువులు పొట్టకే పరిమితం కానీ నువ్వెవరో నీకు తెలియపరచవు ప్రహ్లాదు అన్నాడు ఓ తండ్రి చదువువలను 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 చావు లేని చదువు చదువువలను 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 ఏ చదువు తండ్రితో చెప్తాడు వాళ్ళ టీచర్స్ చెప్తాడు మీకు ఆ పాఠం రావాలి ఏ పాఠం రావాలంటే అప్పుడు ఏం చూశాడంటే ప్రహ్లాదు చదువు చదవలసిన మాట నిజమే చదువువలను 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 చావు లేని చదువు చదవలను అంటే ఏ చదువు చదివితే చావు లేని స్థితికి ఎదిగెడతావు నీ దేహం యొక్క చావు కూడా కేవలం తలంపు మాత్రమే అని తెలుస్తుంది అంటే ప్రహ్లాదుడు చెప్పిన దిష్టి ఏంటంటే ఏ చదువు చదవటం వల్ల దేహం చనిపోయిన తర్వాత కూడా నేను ఉంటానన్న సంగతి తెలుస్తుందో అట్టి చదువు చదువు ఆ చదువు నువ్వు చదవాలి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు నిజంగా దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవటం లేదు కానీ నేను చనిపోతున్నాను చనిపోతున్నాను దేహం చనిపోయినప్పుడు కూడా నువ్వు ఉంటావు సంగతి నీకు తెలియాలి ఆ ఉండేది కూడా సుఖంగా ఉంటావు శాంతిగా ఉంటావు నీకు గోయింగ్ లేదు కమింగ్ లేదు అంచేత నీకు దేహం చనిపోయిన తర్వాత కూడా ఉంటానని తెలిసే చదువు చదువువలను 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 చావు లేని చదువువలను మిగతా చదువులన్నీ పొట్ట కోసమే మిగతా చదువులన్నీ కూడా ఆర్ట్స్ అవనండి సైన్సెస్ అవనండి మన పొట్ట ఎంత నిజమో మన దేశం ఎంత నిజమో ఈ లోకం ఎంత నిజమో మన మనస్సు ఎంత నిజమో మిగతా చదువులన్నీ కూడా అంతే నిజం నీకు మనసు వచ్చిన తర్వాత హిస్టరీ వచ్చింది మనసు వచ్చిన తర్వాత కెమిస్ట్రీ వచ్చింది మనసు వచ్చిన తర్వాత ఫిజిక్స్ వచ్చింది మనసు అణిగిపోయినప్పుడు ఏ చదువులు లేవు మనసు ఎంత నిజమో ఈ చదువులన్నీ ఎంత నిజమో మనసు ఎంత నిజమో ఈ దేహం కూడా అంతే నిజం అంటే ఈ భౌతికమైన చదువుల వల్ల నీకు ఉపకారం లేదంటే ఉపకారం ఉంది దాని వల్ల పట్టెళ్ళిపోతుంది అన్న పట్టెళ్ళిపోతుంది నాలుగు పుస్తకాలను రాయొచ్చు నాలుగు మీటింగులు చెప్పొచ్చు నీకు భోజనాలు దాదా పెడతారు దండలు కూడా వేస్తారు ఊరేగింపులు కూడా ఊరేగిస్తారు సన్మానాలు చేస్తారు అవమానాలు ఉండు అన్ని సన్మానాలు నీకు అసలు సున్నా గారు ఒక మాట చెప్పారు సూర్యుడు ఉదయించడం లేదు సూర్యుడు అస్తమించడం లేదు నువ్వు ఉదయిస్తున్నాడని అనుకుంటున్నావు సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకుంటున్నావు సూర్యుడు ఉదయం సూర్యుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు ఉదయించడం లేదు అస్తమించడం లేదు భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూరు తిరుగుతుంటే సూర్యుడు ఉదయించినట్టు అస్తమిస్తున్నట్టు నీ కళ్ళకు కనిపిస్తున్నాడు కానీ సూర్యుడికి ఉదయం లేదు అస్తమయం లేదు అయితే దేహాన్ని ఆత్మ దేహాన్ని ఆత్మ దేహాన్ని ఆత్మ దేహాన్ని నేను అనుకోవటం వల్ల నేను చనిపోతున్నాను పుడుతున్నాను ఉదయిస్తున్నాను అస్తమిస్తున్నాను అనుకుంటున్నాను అది వాస్తవములు అది నిజము కాదు సూర్యుడు ఉదయించడం అస్తమించడం నీ కళ్ళకి అలా కనిపిస్తుంది కానీ అది ట్రూత్ కాదు అది ట్రూత్ కాదు. అదేవిధంగా నీ శరీరం మరణించడం, నీ శరీరం పుట్టడం కూడా ట్రూత్ కాదు. ఇక నీ కళ్ళకలా అనిపిస్తానంటే నీ ఎవరో నీకు తెలియనంత కాలం నిజం కానిదాన్ని నిజం 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 అని అనుకుంటా ఉంటావు, అదే సంసారం. సంసారం అంటే నీ ఇంట్లో ఉన్న మనుషులు కాదు, నీ ఇంట్లో ఎవరో 10 మంది ఉంటారు వ్యక్తులు, వాళ్ళు సంసారం కాదు భయ్యా. నీ దేహబుద్ధి సంసారం. ఏదైతే నువ్వు కాదో దాన్ని నేను నేను అని అనుకుంటూ ఉంటావు, ఏదో రూపాన్ని చింతిస్తూ ఉంటావు, ఏదో ఒక నామాన్ని చింతిస్తూ ఉంటావు, బాహ్య విషయాల మీద ఆధారపడి ఉంటావు, బాహ్య వస్తువులనే చింతిస్తూ ఉంటావు, బాహ్య విషయాలను చింతిస్తూ ఉంటావు. బాహ్య విషయాలను చింతించే ఆ నేనెవరు నువ్వు గుర్తించవు. జపాలు చేస్తూ ఉంటావు, ఆ జపాలు చేసే జపెవరు నీకు తెలియటం లేదు. అంచేది నువ్వేం చేయాలంటే ఏదైనా భాష్యంగా మనం ఊళ్ళోకి వెళ్ళినా, రమణ మహర్షి గారు అన్నారు, నువ్వు గుళ్ళో దేవుణ్ణి చూడొచ్చు కానీ గుళ్ళో దేవుణ్ణి చూసినంత మాత్రం చేత నీకు శాంతి కలగదయ్యా. ఎప్పుడు కలుగుతుంది శాంతి? హృదయంలోన దేవుణ్ణి చూస్తే అప్పుడు శాంతి కలుగుతుంది. గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి చూడు, చూడొద్దని అంటాం లేదు, కొన్ని అలవాటు అవుతుంది, వెళ్ళి చూడు. గుళ్ళో దేవుణ్ణి చూడటం వల్ల నీకు శాంతి కలగదు, గుళ్ళో ఉన్న దేవుణ్ణి చూడటం కలగడం మాత్రమే చేసి నీకు మోక్షం వచ్చేది. హృదయంలో ఉన్న దేవుణ్ణి చూస్తే అప్పుడు నీకు శాంతి. అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ బ్లిస్, పెర్మనెంట్ హ్యాపీనెస్. అప్పుడు నీకు ఏది ఏం లేదు అయ్యా. అప్పుడు నువ్వు స్వతంత్రుడు అవుతావు, అప్పుడు నువ్వు ఇండిపెండెంట్. అంతవరకు నువ్వు డిపెండెంట్వే. అంటే గురువు గురువు అంటే ఎవడో అనుకోకు అయ్యా. గురువు గురువు అంటే దేవుడే. ఎన్నో జన్మల నుంచి నువ్వు భగవంతుని ఆరాధిస్తే అంటే అయ్యో పాపం వీడు నన్ను గురించి ఆరాధిస్తున్నాడు ఆరాధిస్తున్నాడని ఆడుకోడా. నీకు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి, పాపం ఆడుకోడా. 2 కాళ్ళు 2 చేతులు వేసుకొచ్చి ఒక 100 ఉండాలి కదా మాట్లాడటానికి, 100 వేసుకొస్తాడు మాట్లాడటానికి. వాడిని చూసి వీడు మనిషి 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 నువ్వు అనుకుంటావు. ఆడి మనిషి కాదు, ఆడ దేహంలో ఉన్నప్పుడు కూడా ఈ కాళ్ళు ఈ చేతులు నేను కాదని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కేవలం నీ డివోషన్ వల్ల, నీ సరెండర్ వల్ల, నీ డెడికేషన్ వల్ల వాడు శవాన్ని ధరించి వచ్చాడు. ఎందుకంటే నేను పుష్ చేయటానికి. కానీ నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాడు 7 పుణ్యాలు చేస్తాడు. బయటన్న దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పుష్ చేస్తాడు. లోపల ఉన్న దేవుడు పుణ్యం చేస్తాడు. ఈ బయటన్న దేవుడు నిన్ను గెండుతాడు, లోపల ఉన్న దేవుడు లాక్కుంటాడు. లోపల ఉన్న దేవుడు లాక్కుంటాడు అంటే నీ మనస్సు కొంత రవ్వంతా ముళ్ళంతా దానికి అంతర్దృష్టి కలిగితే నీ పెరగ పట్టుకున్నాడు. హృదయం యొక్క అంతరాంతరాలు హృదయం యొక్క లేదు చేసిపోతాడు. నువ్వేమనుకుంటావంటే నా తెలియపోతున్నావు నీకు అనిపిస్తుంది. ఆకర్షణ అట్నుంచి రావాలి, ఆకర్షణ అట్నుంచి రావాలండి. ఆ లోపల నుంచి హృదయంలో ఉన్న ఈశ్వరు కరుణ కొంత కలిగిందా అంటే నరసాపురం గోదావరిలో ప్రవాహం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు గడ్డి పడక ఎంత తేలిగ్గా కొట్టుకుపోతుందో వరదలో, అదేవిధంగా నీకు లోపల నుంచి ఆ అట్రాక్షన్ కలిగితే, ఈశ్వరు అనుగ్రహం కలిగితే, ఆ కంపాషన్ కనుక కలిగితే, ఆ మెరిసీ కనుక ఈశ్వరుని యొక్క మెరిసీ కనుక కలిగితే, నీ జీవుణ్ణి అంత వేగంగా ఆ చైతన్య మహాసముద్రంలో చేసి పై కలిపేస్తాం. అటు నుంచే రావాలండి. ఇటు నుంచి చేసి ఎంత చేస్తుంది? మన అహంకారం ఎంత సాధన చేస్తుంది? మన మనస్సు ఎంత సాధన చేస్తుంది? ఏదో చేస్తున్నామని అనిపిస్తాం, ఏదో గుంపు కోసమే మనం చేయమంటున్నారు, ఏదో తెల్లకాయితాన్ని నలుపు చేయమంటున్నాడు అంతే. మిగతా పని అంతా ఆయనే చూసుకుంటాడు అయ్యా, ఆయనే చూసుకుంటాడు. అంటే కరుణామయుడు భగవద్ అనుగ్రహం లభిస్తే మనస్సు పరిశుద్ధం అవుతుంది. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, దేవుడికి అభిషేకం చేసినా, లేకపోతే మీరు అర్చనలు చేసినా, యాత్రలకు వెళ్ళినా, నదుల్లో మునిగినా, ఎందుకని మనం పరిశుద్ధులం కావాలి. ప్యూరిఫికేషన్ చాలా ముఖ్యం. మనం అందరం పవిత్రం కావాలి. అంటే ఇప్పుడు మీకు నేను నేను నీవు నేననే భేదబుద్ధి ఉంది. ఈ భేదబుద్ధి కూడా ఎందుకుందంటే మనం పవిత్రం కాదు కాబట్టి ఈ భేదబుద్ధి వస్తాం. భేదబుద్ధికి కారణం లోపల అజ్ఞానం. ఇది శాస్త్రం చెబుతుంది. రమణ మహర్షి గారు ఏం చెబుతారంటే, నీ తలంపే కారణం అన్నాడు. భేదబుద్ధి నిజం కాదు. భేదబుద్ధి కూడా ఒక తలంపే. భేదబుద్ధి కూడా ఒక తలంపే. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మదర్ తాటలో నుంచి వస్తున్నాయి. ఈ తాక్షన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మదర్ తాక్షన్ నుంచి వస్తున్నాయి. ఆ మదర్ తాటే కల్పితమయ్యా. ఈ తాక్షన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మదర్ తాటల నుంచి వస్తున్నాయి. ఆ మదర్ తాటే కల్పితం. ఆ మదర్ తాటనే నువ్వు అనుకుంటున్నావు. ఆ మదర్ తాటని నువ్వు అందుకున్నావు. ఏం చదువు అనుకుంటున్నావు? నీ హార్ట్లో ఉన్న అసలు ట్రూత్ నీకు తెలియటం లేదు కాబట్టి, అల్టిమేట్ ట్రూత్ నీకు తెలియటం లేదు కాబట్టి ఆ మదర్ తాటని నువ్వు అనుకుంటున్నావు. ఆ మదర్ తాట కూడా తాటే. ఆ మదర్ తాటనే కొంతమంది మెటాఫిజిక్స్ చదివిన వాళ్ళు ఇన్ఫీరియర్ అని అంటూ ఉంటారు. దాంట్లో కొంతమంది బాడీ బాగుండే అని అంటూ ఉంటారు. కొంతమంది ఆర్టిఫిషియల్ అంటారు, కొంతమంది ఫాల్స్ అయి అంటారు. ఎవరు ఎవరు తోచిన పేర్లు వాళ్ళు పెట్టుకుని పిలుస్తూ ఉంటారు. అదే ఋగ్వేదంలో కూడా చెప్పాడు, దేవుడు ఒకడే,
సత్యము ఒకటే, యథార్థం ఒకటే, వాస్తవం ఒకటే, చావులేని వస్తువు ఉన్నది ఒకటే. దాన్ని అనేక మంది మేధావులు అనేక మంది మతాల్లో వేరు వేరు పేర్లు పెట్టి పిలుస్తున్నారు. తిరుగు తక్కువ వాళ్ళు కంగారు పడుతున్నారు ఆ పేర్లు చూసి, తిరుగు తక్కువ వాళ్ళు కంగారు పడుతున్నారు ఆ పేర్లు చూసి. మీకు మంత్రులు కంగారు పడవలసిన పని లేదు, ఒకే రకరకాలుగా పేర్లు పిలుస్తున్నారు. ఇది వేరియస్ రిలిజియన్స్, అనేక రిలిజియన్స్ అనేక పేర్లు పెట్టారు, కానీ ఉన్న పదార్థం ఒక్కటి మాత్రమే, అది బ్రహ్మం. అది ఏంటది? అది బ్రహ్మం. అది ఎక్కడ ఉంది? ఉదయంలో ఉంది, లోపల ఉంది, బయట ఉంది, కుడివైపు నుండి, ఎడం వైపు నుండి, తాయిన ఉంది, కింద ఉంది, ఆంచట ఉంది. దానికి ఇది అది లేదని చెప్పడానికి సందేహం వలది చెట్టు. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, ఏమండి భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడని చెబుతున్నారు కదా, మరి అంతటా ఉన్నాడనికి చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడని చెబుతున్నారు కదా, మరి కృష్ణుడు భగవద్గీతలో నీ హృదయంలో ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాడని చెబుతున్నాడు, ఏంటంటే మరి అంతటా లేడా అని అడిగాడైనా. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. భగవంతుడు పక్కన అంతటా ఉన్నాడని చెబుతున్నారు, అంతటా ఉన్నా ఈ కృష్ణుడేమో మరి నీ హృదయంలో ఉన్నాను, హృదయంలో ఉన్నానని చెప్పడం ఏంటి అని అంటే రమణ మహర్షిలో దానికి ఇమ్మీడియట్ రిప్లై. ఆయన రిప్లైస్ షార్ట్గా ఉంటాయి, అది స్వీట్గా ఉంటాయి. ఆలోచించి చెబుతానని సమస్య లేదు. ఈ గేవ్ ఆన్సర్స్ టు 30,000 క్వశ్చన్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పారు నాకు, టాక్సెస్ రమణ మహర్షి చదివేటప్పుడు ఆయన ఏం చేశారటండి, రమణ మహర్షే సమాధానం, నేను ఐఏఎస్ చదివాను, ఆయన చెప్పిన ప్రశ్నకి సమాధానం ఆయనే చెప్పగలరు, నేను చెప్పలేను అనుకున్నాడట. ఆయన చెప్పారు నాకు, ఆయన ఏం చేసేవారట, ఎవరైనా ప్రశ్న వేస్తే ప్రశ్న చదివారట, నేను ఆన్సర్ మూసేసేవారట, నేను ఎవరైనా కలెక్టర్ గారు ఆన్సర్ ప్రశ్న చదివారు ఆన్సర్, ఈ ప్రశ్నకి నేనే చెప్పగలనే, రమణ మహర్షి గారు ఏదో చెప్పు ఉంటారు, ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేనా అనుకుని ఆన్సర్ మూసేసి ప్రశ్న చదివారటండి. ఈ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలని నేను అనుకున్నవారటండి, ఎవరైనా కలెక్టర్ గారు అవి మైండ్లో ఫ్రేమ్ చేసుకున్నారు ఆన్సర్. ఆయన తర్వాత ఏమో చెయ్యి చేసేవారు అన్నమాట. ఆ రమణ మహర్షి గారు ఏం చెప్పారు, మనం ఏం చెప్పామని చూసుకుంటే నేను అనుకున్న దానికి ఆయన చెప్పిన సమాధానం సంబంధమే లేదు. నా ఐఏఎస్ అంటే వెళ్ళిపోయింది అక్కడ, నా ఐఏఎస్ ఇంకా నేను సన్యాసం ఏమైనా నాకు ట్రూత్ ఎలా తెలుస్తుంది, నా ఐఏఎస్ ఇంకా నేను సన్యాసం ఏమైనా నేను ఆత్మ అనుకోవటం లేదు, చైతన్యం ఏమైనా చైతన్యం అనుకుంటున్నా, ఐఏఎస్ అనుకుంటున్నాను, దానికి సన్యాసం ఏమైనా ఇప్పుడు నేను ఆన్సర్ ఎక్కడ చెప్పగలను, దానికి ఇంకా సన్యాసం ఏమైనా ఇంతవరకు నేను అని ప్రాక్టికల్గా చూచాను. ఆయన అనుకున్న ఆయన మైండ్లో ఊహించినటువంటి రిప్లైస్కి భగవాన్ చెప్పిన రిప్లైస్ కానీ పోలికలు అక్కడ అంటే భగవంతుడు అంతటా ఉన్నాడని చెబుతున్నాడు కదా శాస్త్రాలు, నేను నీ హృదయంలో ఉన్నానని చెప్పడం ఏంటి, అందరూ అంతటా ఉన్నప్పుడు చెప్పడం ఏంటి, అది అలా చెప్పకూడదు కదా అని ప్రశ్న అండి. అంటే ఆయన వెంటనే ఏమని చెప్పాడంటే భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఉంది, 8వ అధ్యాయంలో ఉంది, దంపుల పాట ఆయనకు అలవాటు లేదు అని డైరెక్ట్గా నీ ప్రశ్న నోట్లో నుంచి ఉంటే బయటకు వస్తే సార్ ఇమీడియట్ రిప్లై, రెడీమేడ్ రిప్లైస్. అది బోధారణ్యక ఉపనిషత్తులో ఉంది, కఠోపనిషత్తులో ఇలా ఉంది, ఆ మంత్రం ఇలా చెప్పింది, ఈ మంత్రం ఇలా చెప్పింది, ఒక వాక్యానికి ఒక పిహెచ్డీ ఇవ్వచ్చు, ఒక పుస్తకానికి పిహెచ్డీ కాదు, ఒక సెంటెన్స్కి పిహెచ్డీ. కృష్ణుడు ఏ హృదయంలో ఉన్నానని చెప్పడం ఏంటి, అంతటా ఉన్నాడు కదా అని అలా ఉన్న చెప్పడం ఏంటండి. వెంటనే రమణ మహర్షి గారు ఏం చెప్పారు చెప్పమంటారండి, నువ్వు లోపల ఉన్నాననుకుంటున్నావా అంతటా ఉన్నాననుకుంటున్నావా అని అడిగారు. నేను నేను లోపలే ఉన్నాననుకుంటున్నాను, నీకోసం చెప్పాలి, కృష్ణుడు చెప్పింది అబ్సల్యూట్ ట్రూత్ కాదు, పార్షియల్ ట్రూత్, పాక్షిక సత్యం, కానీ ఏది అబ్సల్యూట్ ట్రూత్ అని తెలుసు, అది నీకు అర్థం అవ్వాలి, సబ్జెక్ట్ నీకు అర్థం అవ్వాలి. అది నువ్వు లోపల ఉన్నాననుకుంటున్నావా బయట ఉన్నాననుకుంటున్నావా, లోపలే ఉన్నాననుకుంటున్నావు అంచేదా, నేను నీ హృదయంలో ఉన్నానని చెప్పారు, కేంద్రం నీకు చెప్పాలి, నీ హృదయంలో ఉన్నాను ఎందుకు చెప్పాలి, ఎందుకు నువ్వు లోపల ఉన్నాననుకుంటున్నావు కానీ అంతగా ఉన్నాను బయట ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు లోపలే ఉన్నాను అనుకుంటున్నావు, అది నీకు సోర్స్ చూపించాడు, లోపలే ఉన్నాననుకుంటున్నా బట్టి ఒక కేంద్రం నీకు లోపల ఒక కేంద్రం చూపించాడు, ఆ కేంద్రాన్ని నువ్వు తెలుసుకో, దేవుడు ఎవడో నీకు తెలుస్తుంది. ఎంత వండర్ఫుల్గా ఉంటాయంటే దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న, దీని కొంతమంది పిలిచాడు డాక్టరేట్ లేదు దీని గురించి ఒకే వాక్యం చెప్పి, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు లేకపోతే గొడవ లేదు, ఒక నిజంగా ఉన్నాడు అనుకో, దీని ఎస్టిటీ వాడికి లేదు, దేవుడు లేకపోతే సమస్య లేదు, ఒకవేళ ఉన్నాడనుకో నీ నెసిటీ వాడికి లేదు. ఇంకో ప్రేరణ ఇంకో సుప్రీంకోర్టు అడ్వకేట్ అంటే ఆ ఇంటెలిజెన్స్, అంటే ఆ సటిల్ ఇంటలెక్ట్, సటిల్ బ్రెయిన్, అది నేర్చుకుంటే రాదు. కొన్ని టీచర్స్ కూడా మోడర్న్ టీచర్స్ ఉంటారు, ఇప్పుడు గౌతమ బుద్ధుడు, కృష్ణుడు, యేసుక్రీస్తు రమణ మహర్షి రామకృష్ణ గురువు సార్ ఏం కాలేజీలో యూనివర్సిటీలో చదువుకునేదాడు. వాళ్ళు బోరన్ టీచర్స్, మెయిన్ టీచర్స్ కాదు వాళ్ళు, దే ఆర్ బోరన్ టీచర్స్ వాళ్ళు. అంటే వాళ్ళకి ఏం చదువు, బుద్ధిలో ఏ యూనివర్సిటీలో చదివాడు, యేసుక్రీస్తు ఏ యూనివర్సిటీలో చదివాడు, వాళ్ళు బోరన్ టీచర్స్. అది గిఫ్ట్ అంతే వాళ్ళు. దేవుణ్ణి నాకు తెలుసుకోవాలండి అని ప్రశ్న. అంటే ఈయన ఏమన్నాడు చెప్పమన్నాడు, దేవుడు వచ్చి నిన్ను అడిగాడో నన్ను తెలుసుకోమని అని ఈయన అడిగాడు. పాప ఎప్పుడు నన్ను అడగలేడు అని అన్నాడు. లేదా ఆయన కూడా నీకెందుకోలే అన్నాడు. దేవుడు వచ్చి మీరు అడిగితే నన్ను తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోని నేను కల్పన చేశాడనుకో, మీరు బలవంతం పెట్టాడనుకో, నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకోని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆయన వచ్చి నేను ఎప్పుడు అడగలేదు నన్ను తెలుసుకోమని ఆయన కూడా నీకెందుకు కూర్చోమన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే మానవుడికి దేవుడు ఎక్కర్లేదు అసలు. మీరు బాగా అర్థం చేసుకోండి, మానవుడికి అసలు దేవుడు ఎక్కర్లేదు. మానవుడికి కావాల్సింది సుఖం, మానవుడికి కావాల్సింది శాంతి, మానవుడికి కావాల్సింది ఆనందం, ఇవన్నీ దేవుల్లో ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అంచని దేవుని కోరుకుంటున్నాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోయిన ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని ఆలోచించండి. మీరు నూటికి రూపాయలు శాంతిలో ఉన్నారనుకోండి, నూటికి రూపాయలు ఆనందంగా ఉన్నారనుకోండి, నూటికి రూపాయలు సుఖంగా ఉన్నారనుకోండి, మీకు లోకం కూడా దేహం కూడా దేవుడు కూడా మీకు ఉండదు. 70% హ్యాపీనెస్, 70% మీరు పీస్లో ఉంటే మీకు దేవుడు కూడా ఉండదు. ఇంకా రమణ మహర్షి దగ్గరకు వచ్చి ఇంకా కొంతమంది కొన్ని మాటలు చెప్తారు. మన బుధవారం విష్ణువు కనిపించండి, శనివారం శివుడు కనిపించాడని కొంతమంది ఈ మాటలు కూడా చెప్పేవారని. వేణ నిజమైనవి కానీ విష్ణువు కనిపించిన మాట నిజమే కనిపించాడు, నీ అజ్ఞానం ఏమైనా పోయిందా, నీకేమైనా అభిజ్ఞ పోయిందా, అయితే కనిపించిన మాట నేను కనిపించాడు అంటున్నాడు కానీ నీకేమైనా విగ్రహించి పోయిందా, అజ్ఞానం నశించిందా, దుఃఖం నశించిందా, అదే బాడీ బుద్ధి ఏమైనా నీకు నశించిందా, చెప్పి ఏం కనిపించాడు, ఎందుకు కనిపిస్తుంది, కనిపించిన మాట నిజమే కనిపిస్తే దానివల్ల ఏంటి, నీ మనస్సు ఎంత నిజమో నీ మనస్సు కనిపించే ఆ దృశ్యం కూడా అంతే నిజం. కనిపిస్తారు అయితే నీకేమో దానివల్ల అవిద్య నశించిందే, అజ్ఞానం నశించిందే, లేదా నీకు లైఫ్ డిజరేక్స్ నశించిందే, నీ శవబుద్ధి ఏమో నశించిందే, నీకేమైనా అటాచ్మెంట్ పోయిందా, దేవుడు కనిపించాడు నీకేమైనా అటాచ్మెంట్ పోయిందా, ఏంటి ఈ మాటల వల్ల ప్రయోజనం ఏమండి, ఎక్కడ చూసినా ఏ మత గ్రంథమో చదివినా కోరిక ఉండకూడదు, కోరిక ఉండకూడదు అంటున్నారు. అది నిజమేనా అని అడిగాడు. అది ఏదమ్మా ఇక్కడికి అడిగాడు అన్నట్టున్న ప్రశ్న. అంటే ఆయన పడగొట్టడం కోసం ఎవరినండి, రమణ మహర్షి గారిని ఆర్గ్యుమెంట్లో డిఫీట్ చేయడానికి, రమణ మహర్షి నా చేతిలో ఓడిపోయాడని చెప్పుకోవడానికి. ఎవరి కోరికలు ఉండకూడదు 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 అని అంటున్నారు చాలా చోట్ల. అంటే అమాయకత్వం అడిగాడమ్మా, నిజంగా ఉండకూడదా అని అడిగారు. అంటే ఉండకూడదా అన్నారు మామూలుగా, దొరికాడు అనుకున్నాను ప్రజలు అని కవితేడు కదండి, ఉండకూడదని కవితేడు కదా అక్కడ. అయితే ఇప్పుడు నేను అరుణాచలం రావాలని కోరిక మీద వచ్చానా, కోరిక లేకుండా వచ్చానా అన్నారు. లేకపోతే ఫాలో అని ప్రశ్న ఆర్గ్యుమెంట్ అనమాట. నేను ఇప్పుడు అరుణాచలం వచ్చాను కదా, ఈ అరుణాచలం కోరిక ఉంది, అరుణాచలం చూడాలని కోరిక ఉంది వచ్చానా, కోరిక లేకుండా వచ్చానా అన్నాడు. నువ్వు కోరిక పెట్టుకునే వచ్చావు, అరుణాచలం చూడాలని కోరిక లేకపోతే ఎలా వస్తావు, మామూలుగానే వచ్చావు కదా, కోరిక పెట్టుకునే వచ్చావు. అంటే అన్నాడు, ఇప్పుడే చెప్పారు కదా మీరు కోరికలు ఉండకూడదు కానీ, ఇప్పుడు నేను కోరికతోటి వచ్చాను కదా, ఇది ఏంటి అన్నాడు. అంటే ఈ కోరిక మాట ఏమిటి, మీరు కోరికలు ఉండకూడదు అనుకున్నారు, ఇప్పుడు నేను కోరికతోటి వచ్చాను కదా అరుణాచలం, అయితే మరి ఈ కోరికతోటి ఇది కూడా చెడ్డేనా, ఇప్పుడు కోరికతోటి వచ్చాను కదా అరుణాచలం, కోరిక ఉండకూడదని ఇది నువ్వు చెప్పారు కదా, అది ఈ కోరిక కూడా చెడ్డే కదా, కోరిక ఉండకూడదన్నప్పుడు ఈ కోరిక కూడా చెడ్డే కదా, నిర్ణాచలం చూడాలన్న కోరిక, దీనికి ఆన్సర్ చేయమన్నాడు. అంటే ముందు అమాయకత్వంగా అడిగాడు. ఈరోజు ఆయన కనిపెట్టారు ఎవరు మానేశాడు, వారికి ఏంటండి వాడు పోయేరోజు ట్రూత్, మీ కేంద్ర గారికి వాడు కేంద్ర గారి తలంపు బ్రెయిన్లోకి వచ్చాక తెలుస్తుంది ఆయనకి ఏం తలంపు, ఆ బ్రెయిన్లో రాకముందు ఆయన హాస్పిటల్ ఏం తలంపు దీనికి తెలుస్తుంది. ఇప్పుడు ప్లేడర్ గారికి ఎప్పుడు తెలుస్తుందండి ఆయన బ్రెయిన్లోకి వచ్చాడు తలంపు తెలుస్తుంది, ఆయన బ్రెయిన్లోకి రాకముందు ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుందో వాడికి తెలుసు. ఆయన ఏం చేశాడంటే అండి, అయితే నువ్వు బలవంత అబ్బాయి కోరిక పెట్టుకుని వచ్చావు ఇక్కడికి, ఈ అరుణాచలం చూడాలని ఒకటే కోరిక ఉందా, మీకు మిగతా కోరికలు ఏమైనా ఉన్నాయని అడిగాడు. అండి నాకు చాలా కోరికలు ఉన్నాయండి, నాకు చాలా కోరికలు ఉన్నాయన్నాడు. అయితే నువ్వు చెడ్డ కోరికలన్నీ దాచుకుని చెడ్డ కోరికలు ఏం పోగొట్టుకోకుండా అరుణాచలం చూడాలన్న కోరిక ఒకటే పోగొట్టుకుంటావా, నువ్వు చెడ్డ కోరికలన్నీ దాచుకుని అరుణాచలం చూడాలని కోరిక ఒకటే పోగొట్టుకుంటావా, అంటే మంచి తలంపులు ఉంటాయి చెడు తలంపులు ఉంటాయి, మంచి తలంపు
తలంపులు మనసులోంచి వస్తాయి, చెడు తలంపులు కూడా మనసులోంచి వస్తాయి. ముందుని ముళ్ళుతోడు తీసేసినట్టు మంచి ముళ్ళుని ముళ్ళుతోడు తీసేస్తాం, ఆ ముళ్ళుని తీసిన ముళ్ళు బయట దేవుడు పెట్టుకుని ఆ ముళ్ళు కూడా బయట పడేస్తాం. చెడ్డ తలంపులని మంచి తలంపులతో తీసేయాలి కదా, అవి కూడా వదిలేయాలి. తెచ్చేది అవి కూడా మనసులో భాగం కాబట్టి మంచి తలంపులు అవసరం. నీకు ముళ్ళు పుచ్చుకున్నానుకో, ఇంకో ముళ్ళుతోడు ఆ ముళ్ళుని తీసేస్తావు. ఏ ముళ్ళుతోడైతే ఆ ముళ్ళుని తీసి మళ్ళీ అది జేబులో పెట్టుకో అది పడేస్తావు. అదేవిధంగా మంచి తలంపులతో చెడు తలంపులు తీసేయాలి. తర్వాత మంచి తలంపులు వాటంతరయ్యే రాలిపోతాం. నిజంగా అది కూడా మైండ్ భాగమే. ఆ నేననే మూల తలంపు ఉంటే, ఆ మదర్ తాట కనుక ఉంటే, రాబోయే జన్మ ఉంది, పూర్వజన్మ ఉంది, స్వర్గలోకం ఉంది, నరకలోకం ఉంది, అన్నీ ఉన్నాయి. పుణ్యం ఉంది, పాపం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, ఇవన్నీ ఎక్కడున్నాయి? మనసులు ఉన్నాయి. ఆ మనసును కనుక నువ్వు ఓవర్కమ్ చేయగలిగితే అక్కడ నీకు మంచి లేదు, చెడు లేదు, అంటే అక్కడ నీకు లాభం లేదు, నష్టం లేదు. అంటే ద్వైతానికి రియాలిటీ నువ్వు దాటేడతావు, అప్పుడు అద్వైత సిద్ధిని పొందుతావు, అప్పుడు మోక్ష సిద్ధిని పొందుతావు. అయ్యా మనసును దాటేళ్ళాలి. మంచి మనసులో ఉన్న మాట నిజమే, చెడ్డ మనసులో ఉన్న మాట నిజమే. అయితే మంచిని పెంచుకోనవు, ఎందుకు మంచిని పెంచుకుంటే చెడును తీసేయడానికి. తర్వాత మంచిగా అంత అది రాలిపో. అంటే నువ్వేం చేస్తున్నావంటే చెడ్డం దగ్గర పెట్టుకుని నేను మంచి చేయమంటావు అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఇంకా అధర్మాన్ని విడిచిపెట్టలేదు, నువ్వు ధర్మాన్ని విడిచిపెడతానంటావేంటి? బ్రహ్మవర్షి అడిగిన విషయం నువ్వు అధర్మాన్ని విడిచిపెట్టేసిపో నేను ధర్మాన్ని కూడా విడిచిపెట్టేస్తానని చెప్పొచ్చు. నీకు అధర్మాన్ని విడిచిపెట్టలేదు, అధర్మాన్ని విడిచిపెట్టకుండా నేను ధర్మాన్ని విడిచిపెట్టేస్తానంటే మీనింగ్ ఏడు దానికి? అది మీనింగ్ లేస్తుంది అన్న పేరుని అన్వేతం చేశాడు కృష్ణుడు. గీతలో రెండు చెప్పాడు తాకాలని, ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. అంటే వైరాగ్యం ఏం చేస్తుందంటే మనసును బాహ్యముఖానికి వెళ్లకుండా ఆపేస్తుంది. అభ్యాసం ఏం చేస్తుందంటే మనసును హృదయగుహలోకి తోడుకుపోతుంది. ఇది వైరాగ్యం, నీ మనసును బాహ్యముఖానికి వెళ్లకుండా ఆపేస్తుంది. అంటే ఆకర్షణలోకి లోని కాకుండా ఆపేస్తుంది. అభ్యాసం ఏం చేస్తుందంటే హృదయగుహలోకి మైండ్ వెళ్ళటానికి, ఇంట్రావర్ట్ అవ్వడానికి అది నీకు సహకరిస్తుంది. అది ఈ రెండు చాలా ముఖ్యం. భగవాన్ ఇంకో మాట చెప్తారు, వండర్ఫుల్గా ఉంటుంది అది. అంటే మనకి ఈ జన్మలో అర్థం కాకపోయినా రాబోయే జన్మలో ఇప్పుడు ఏదో జరిగింది వినింటే సబ్జెక్ట్ శ్రవణం చేసి ఉంటే ఎప్పటికప్పుడు వినింటే ఎప్పటికప్పుడు మనకి అది ఎప్పుడూ మనకి విన్న మంచి మాట ఎప్పుడు ఊరికే పోదు. ఎప్పుడూ మనకి ఏదైనా అవసరమైనప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది అది. బుద్ధి కట్టండి, మన అందరికీ బుద్ధి బుద్ధి లేదంటే కోపం వస్తుంది. ఆ బుద్ధి కట్టండి రామహర్షి గారు చెప్పారు, పక్ష వ్రాతం కదట్టిన పక్ష పాతం ఉండట. ఆ బుద్ధి అండి, ఏ జన్మ కాజన్మ, ఏ జన్మ కాజన్మ, ఏదో రూపాన్ని పట్టుకున్నాం, ఏదో నామాన్ని పట్టుకున్నాం, ఏదో డబ్బును పదవను, ఏదో చదువును, ఏదో రకంగా అలా తిరుగుతూ ఉంటుందట. బుద్ధికి నిజం అంటే ఇష్టం అంటుంది. ఆ నిజం దగ్గరికి వెళ్ళే వరకు ఇది కాదని, అది అది కాదని, ఇది ఏ వస్తువు అయితే శాశ్వతమో, ఏ వస్తువు అయితే సత్యముగా ఉందో దాన్ని గ్రహించే వరకు, అది ఆ ఉన్న పరమార్థాన్ని ఆ గ్రహించే వరకు దానికి వాండరింగ్ తప్పదట్టండి. ఆ వాండరింగ్ ఉన్నంతకాలం మనకు పునర్జన్మలు తప్పవు కదా, పునర్జన్మలు తప్పకుండా. కాబట్టి ఎప్పుడు ఆగుతుంది బుద్ధిలో వాండరింగ్? ఏ జన్మ కా జన్మలో వాండరింగ్ ఉంటుందండి. ఇది కాదని, అది కాదని, ఇది కాదని అన్వేషణలో పాపం అన్వేష బుద్ధి అన్వేషణ చేస్తాడు కదండి. అన్వేషణలో కనుక సిన్సియర్ ఉంటే అప్పుడు డివైన్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది. ఆ డివైన్ ఇంటర్ఫరెన్స్ వల్ల అది ఆ ట్రూత్ని తెలుసుకోవడానికి ఇంట్రావర్ట్ అవుతుంది. ఆ బుద్ధికి పక్షపాతం ఎక్కడుందంటే ట్రూత్ ఎందు పక్షపాతం ఉందట్టుంది. అంటే ఆ పక్షపాతం వల్ల ట్రూత్ని తెలుసుకున్న వరకు అది వాండరింగ్ విడిచిపెడతట్టుంది. ట్రూత్ ఎప్పుడైతే తెలుసుకుందో అది అణిగిపోతుంది. అది ఎప్పుడైతే అణిగిపోయిందో, అది ఎప్పుడైతే అణిగిపోయిందో దాంట్లో టెండెన్సీస్ కూడా అణిగిపోతాయి. అప్పుడు నీకు ట్రూత్ తనంతట తానేగా రివీల్ అవుతుంది. ట్రూత్ నువ్వు తెలుసుకోరు. ఎక్కడైతే బుద్ధి అణుగుతుందో అక్కడ ట్రూత్ నీకు రివీల్ అవుతుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఎవరైనా? దీనికి రమణ మహర్షి గారు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను టీచర్ ఎవరైనా ప్రశ్న అడుగుతారనుకోండి, పేరు ఏమని రాస్తారంటే వైకుంఠంలో ఉన్నాడు, లేదా కైలాసంలో ఉన్నాడు, వాళ్ళు ముసలమ్మలు, వాళ్ళు నానమ్మలు, అమ్మమ్మలు చెప్పిన రాస్తారు. దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న అడిగితే రమణ మహర్షి గారు ఒకటే చెప్పారు, దేవుడి బుద్ధి ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం శంభో.
శివ శివ నారాయణ.